ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೈ ನಮಃ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಮೈನ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಶೃಂಗಗಿರಿ ಪೀಠಾಧಿಪತ್ಯಂ ವಹಿಸ್ತುನ್ನಟುವಂಟಿ ಮಹಾಪುರುಷುಲು, ಈ ಭೂಮಂಡಲಂ ಮೀದ ನಡೆಯಾಡುತ್ತಿರುವಂತೆ ಅಪರ ಶಾರದಾಸ್ವರೂಪುಲು ಶ್ರೀ 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 ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ವಾರು ಗುಂಟೂರು ಪಟ್ಟಣಾನಿಕಿ ವಿಜಯಂ ಚೇಸ್ತುನ್ನಟುವಂಟಿ ಸಂದರ್ಭಾನ್ನಿ ಪುರಸ್ಕರಿಂಚುಕೊನಿ, ದಾನಿ ನೇಪಥ್ಯಂಲೋ ಏರ್ಪಾಟು ಚೆಯ್ಯಬಡಿನಟುವಂಟಿ ಈ ಪ್ರಸಂಗಾಲ ಪರಂಪರ ప్రధానంగా భారతీతీర్థ స్వామి వారి యొక్క వైభవం గురించి చెప్పడం కోసం మాత్రమే ఉద్దేశింపబడింది. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఎప్పుడెప్పుడు ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ నేను అవతారాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ద్వాపరయుగం తర్వాత వచ్చినటువంటి యుగం కలియుగం. ద్వాపరయుగంలో ధర్మానికి హాని చేసినటువంటి వాళ్ళెవరు అన్నది ఉపాధి చేత గుర్తించడానికి తేలికే. రాక్షసుల ఉపాధి వేరుగా ఉండేది, మనుష్యుల ఉపాధి వేరుగా ఉండేది. సాధారణంగా ప్రహ్లాదాదులు దానికి మినహాయింపు తప్ప రాక్షస శరీరం ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షస బుద్ధితో ధర్మానికి ఇబ్బంది కల్పిస్తారు. కాబట్టి గుర్తుపట్టి సంహరించడం తేలికైంది. రాక్షసుల్ని సంహరించి ధర్మాన్ని నిలబెట్టగలిగాడు. కలియుగం దగ్గరికి వచ్చేసరికి కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. మరి రాక్షసులు ఎక్కడుండాలి అని అడిగారు. కలిపురుషుడు ప్రవర్తిస్తున్నటువంటి విశేషాన్ని పురస్కరించుకుని మనుష్యుల యొక్క మనసులలోనే రాక్షసుడు కూడా తిష్టవేసి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు రాక్షసులకు ఉపాధి లేదు, మనుష్య ఉపాధి ఎందే రాక్షసుడు కూర్చుని ఉంటాడు. అందుచేత ఏ మనుష్యుని యొక్క ప్రవర్తన రాక్షసతత్వంతో కూడుకుని ఉంటుందో ఆ మనుష్యులందరినీ సంహారం చేయవలసి ఉంటుంది. పైగా అవతల పరీక్షన్ మహారాజంతటి వాడు కలిపురుషుడికి ఇచ్చినటువంటి 5 స్థానముల చేత వేరొక 5 స్థానములు కలిసి 10 స్థానములు ఏర్పడి లోకమంతటా కూడా కలి విజృంభణం ఉన్నటువంటి సందర్భం. అటువంటప్పుడు పాపం చేసినటువంటి వాళ్ళని, ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్న వాళ్ళని నేను సంహారం చేస్తానని పరమేశ్వరుడు అవతార స్వీకారం చేస్తే కలియుగంలో అసలు మనుష్యుల్లో ఎంతమందిని మిగల్చాలి, ఎంతమందిని తెగటార్చాలి? ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞ కృష్ణ పరమాత్మకే ఇబ్బందికరం అవుతుంది. అందుకే శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదం ఉండదు కనుక మనుష్యుల యొక్క మనస్సులలో తిష్టవేసి కూర్చున్నటువంటి రాక్షస తత్వాన్ని బోధచేత తరిమి కొట్టి మనుష్యుడు మనుష్యుడిగా బ్రతకడానికి, మనుష్య శరీరంతో ఎంత ఉత్కృష్టమైనటువంటి కర్మ చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలడో అంత గొప్ప స్థితికి ఎత్తడానికి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఈ భూమి మీద అవతార స్వీకారం చేసి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికే కలిపురుషుని యొక్క విజృంభణం చేత సనాతనమైనటువంటి ధర్మమునకు ప్రమాణమైనటువంటి వేదము యొక్క ప్రామాణ్యము సన్నగిల్లింది. అనేకమైనటువంటి వాదనలు ప్రబలిపోయి అటువంటి సందర్భంలో పరమశివుడు శంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం చేశాడు. ఆయన జ్ఞానాన్ని అందిస్తాడు, కృష్ణుడు జ్ఞానాన్ని అందిస్తాడు. కృష్ణుడికి జగద్గురువు అని పేరు, అందుకే కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం. పరమశివుడు జగద్గురువు, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం దక్షిణామూర్తి స్వరూపంగా మౌన ప్రబోధం చేస్తాడు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆ రోజుల్లో ఆయన కైలాస పర్వతం మీద వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి కూర్చుంటే దాని యొక్క సందేశమేమి అన్నది ఆశ్రయించినటువంటి సనక సనందనాది మహర్షులకు అవగతమైంది, జ్ఞానం ఆవిర్భవించింది. కానీ కలియుగంలో ఎక్కడో కైలాస పర్వతంలో వటవృక్షం కింద పరమశివుడు దక్షిణామూర్తి రూపంగా కూర్చుని చిన్ముద్ర పడితే అజ్ఞానము తొలగడానికి, జ్ఞానము కలగడానికి అవకాశం ఎలా ఉంటుంది? అలా కలిగే అవకాశము ఉండదు. కనుక పరమేశ్వరుడే బయలుదేరి ఈ భూమండలమంతా పర్యటించి అజ్ఞానాన్ని తొలగతోసి మళ్ళీ జ్ఞానాన్ని, ఆ వెలుతురుని మనకి అందించి వేదము యొక్క ప్రామాణ్యాన్ని నిలబెట్టి సనాతన ధర్మము యొక్క వైభవాన్ని నిలబెట్టడం కోసం, సత్యాన్ని ఆవిష్కరించడం కోసం ఆదిశంకర భగవత్పాదులుగా అవతార స్వీకారం చేశాడు. అలా అవతార స్వీకారం చేసినటువంటి శంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపులు. ఎందుచేత అంటే పరమశివుడు ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన తప్ప వేరొక పదార్థము లేదు, పూర్తి అద్వైత స్థితి. అద్వైతం అంటే రెండు కానిది, ఒక్కటైనది. ఆ ఒక్కటి తప్ప వేరొకటి లేనప్పుడు భయపడవలసిన అవసరమే లేదు. భయం ఎందుకు వస్తుంది అంటే నేను కాక ఇంకొకటి ఉన్నది అంటే. ఆ ఉన్నది ఒక్కటే అన్నప్పుడు అసలు భయానికి అవకాశం లేదు. అటువంటి అద్వైత స్థితిలో తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి స్వరూపం పరమశివ స్వరూపం. పరమశివ స్వరూపంగా తనలో తాను రమిస్తూ అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడగలిగినటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారే. శక్తిస్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి అలా తనలో తాను రమిస్తూ ఒక చోట కూర్చుని ఉండిపోవడం కుదరదు. శక్తి అన్న మాట ఎప్పుడు వాడినా కదులుతుంది అని గుర్తు. కదలలేదనుకోండి శక్తిహీనమైపోయిందని గుర్తు. ఒక వ్యక్తి తిరుగుతున్నాడు అనుకోండి ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తు. ఆయన మనసాన పడిపోయాడు అనుకోండి, కదలటం లేదనుకోండి శక్తిహీనుడైపోయాడని గుర్తు. శక్తి అంటే కదలాలి, శివుడు అంటే తనలో తాను రమించాలి. తనలో తాను రమించేటటువంటి జ్ఞానస్వరూపి అయినటువంటి పరమశివుడిగా భూమండలమంతా పర్యటించి జ్ఞానబోధ చెయ్యగలిగినటువంటి ఆచార్య పురుషుడిగా ఏకకాలమునందు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క సమాగమ స్వరూపంగా శంకర భగవత్పాదులు ఈ భూమండలం మీద అవతరించారు. వైశాఖ శుక్ల పంచమి నాడు అవతరించి తానొక్కరే బయలుదేరి సత్యదండాన్ని పట్టుకుని అవైదికమైనటువంటి వాదనలను ఖండించి, ఖండించడానికి ముందు అవతలవాడు చెప్పేటటువంటి మాట వినాలి. చాలామందిలో ఒక అపోహ ఉంటుంది, శంకరాచార్యుల వారు ఆయన చెప్పిన అద్వైతాన్ని తప్ప మిగిలినటువంటి సిద్ధాంతాలన్నింటినీ ఖండించారు అని. శంకరాచార్యుల వారి జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆ మాట ఎంత తప్పు అర్థమవుతుంది. ఏ వాదనలోనైనా సరే, పటిమతో కూడినటువంటి ఒక్క మంచి విషయం ఉన్నా సరే దాన్ని పరమ ఆదర బుద్ధితో శంకర భగవత్పాదులు స్వీకరించారు. శంకరాచార్యుల వారు ఏ వాదనను కానీ ఏ మతాన్ని కానీ తరిమి కొట్టలేదు. శంకరాచార్యుల వారు ప్రశ్న చేసినప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు నిలబడలేనటువంటివి, ఆయన చెప్పినటువంటి సత్యాన్ని, ఆయన ఆవిష్కరించిన సత్యం సనాతన ధర్మంలో ఉన్నదానికన్నా మా దగ్గరుందని నిరూపించుకోలేనివి, బౌద్ధమతం లాంటివి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి తప్ప శంకర భగవత్పాదులు ఏ మతాన్ని తరిమి కొట్టలేదు. ఆయన ఏ వాదనను కూడా ఆశాంతము ఖండించి, అసలు ఎందుకు పనికి మాలిన వాదన అనేటటువంటి మౌఢ్యమైనటువంటి సిద్ధాంతంతో ఆయన ఎన్నడూ కూర్చున్నవారు కాదు. అంతటి విశాల హృదయులు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులు ఈ భూమండలం మీద ఉన్నది కేవలం 32 సంవత్సరాలు. వారు సత్యదండాన్ని చేత పట్టుకుని భారతదేశమంతటా పర్యటించి ప్రతి చోటుకి వెళ్ళి అవైదికమైనటువంటి వాదనలను ముందు జాగ్రత్తగా విని అందులో ఉన్నటువంటి వేద విరుద్ధమైనటువంటి అంశము ఎందుచేత ఉద్ధరణ యోగ్యమైనది కాదో, సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయములు ఎందుచేత ఉద్ధరణ హేతువులో, సనాతన ధర్మమునందు ప్రతిపాదించబడనటువంటి విషయము ఏదీ లేకుండా ఎంత పరిపూర్ణత కలిగి ఉన్నదో నిరూపించినటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారు. మీరు బాగా గమనించండి, ఒక్క సనాతన ధర్మమునకే ఒక గొప్పతనం ఉంది. ఏదా గొప్పతనం అంటే ఏ భూమికలో ఉన్నవాడైనా సరే ఉద్ధరణ పొందడానికి కావలసినటువంటి మార్గము మూసుకుపోయినటువంటి ధర్మము కానిది ఏదైనా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే. నాకు ఇది తెలుసు కాబట్టి నేను ఉద్ధరణ పొందలేనా అని అడిగితే, నీకు ఇది తెలియదు కనుక నువ్వు ఉద్ధరణ పొందలేవు అని వేదం ఎన్నడూ అందవు. ఏది నీకు తెలిస్తే, ఏది నీకొస్తే దానితో నువ్వు తరించవచ్చని భుజం తట్టి వర్ణాశ్రమ ధర్మానికి పెద్దపీట వేసి తాను అనుష్ఠించవలసినటువంటి ధర్మాన్ని తాను అనుష్ఠిస్తే చేరవలసినటువంటి పరమపదాన్ని చేరుతాడు అని చెప్పినటువంటి విశాలమైనటువంటి హృదయమున్న సనాతన ధర్మంలో ఉన్న సిద్ధాంతాన్ని మళ్ళీ ప్రచారం చేసి అవైదికమైనటువంటి వాదనలను ఖండించి తిరిగి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. నేను మీతో ఒక సత్యం మనవి చేస్తున్నాను, అసలు శంకరాచార్యుల వారి అవతార స్వీకారము జరిగి ఉండి ఉండకపోతే ఇవాళ వేదము శాస్త్రము ఉపనిషత్తులు ఇవి పక్కన పెట్టండి, శ్రీరామనవమి, గోకులాష్టమి, అవతారాలు, పూజలు, స్తోత్రాలు, ప్రాతస్మరామి ఇవేవి లేవు. ఇవన్నీ నిలబడ్డాయంటే కేవలం శంకరాచార్యుల వారి వల్ల నిలబడ్డాయి. మహానుభావుడు స్తోత్రాల దగ్గర నుండి ప్రస్థానత్రయానికి భాష్యం వరకు శంకర భగవత్పాదులు కృప చెయ్యనటువంటిది లేదు. అటువంటి శంకరులు శరీరంతో ఈ భూమండలం మీద ఉన్నది కేవలం 32 సంవత్సరాలు. అది కూడా వారు 32 సంవత్సరాలు ఉండాలని కోరుకోలేదు. కోరుకోకపోయినా వ్యాసాది మహర్షులు కోరినటువంటి కారణం చేత 32 సంవత్సరాలు శరీరంతో ఈ భూమండలం మీద పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి తాను అవతార పరిసమాప్తి చేసేస్తే తాను ఉన్న కాలంలో వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి వారై తాను జనులను ఉద్ధరించారు. కానీ మళ్ళీ తర్వాత తరతరాలుగా మనుష్యులు వస్తూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళకి బోధ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? బోధ చేయుట అన్న మాటకు అర్థం ఏదో ఒకటి మాట్లాడుట కాదు. ఏదో ఒకటి మాట్లాడడం అయితే ఎవరైనా మాట్లాడవచ్చు, అది కాదు. శాస్త్రమును తెలుసుకుని వేదం ఏది ప్రతిపాదించిందో, వేదము ప్రతిపాదించినటువంటి విషయములకు విరుద్ధమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయకుండా తన స్వబుద్ధికి తోచినటువంటి విషయాన్ని చెప్పడం కాకుండా కేవలముగా వేదము చేత మాత్రమే ప్రతిపాదింపబడినటువంటి విషయమునకు కట్టుబడి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు, శౌచము కలిగినటువంటి వారు. శౌచమంటే శీల వైభవము, శీలమంటే స్వభావము, శీలమంటే కొత్తగా తెచ్చుకునేటటువంటిది కాదు. ఒకరిని చూసి నేర్చుకోవడం మంచిదే, అది ఎప్పుడూ తప్పు కాదు. కానీ ఒకరిని చూసి నేర్చుకోవడం కాదు, పుట్టుకతోనే అసలు అటువంటి సహజమైనటువంటి గుణములు అబ్బుతాయి. మహాత్ముల జీవితాలు పరిశీలనం చేస్తే వీళ్ళకి గుణాలు ఎలా వచ్చాయా అనిపిస్తుంది. లోకమంతా తల్లిదండ్రుల్ని అల్లుకుని తిరిగితే తల్లిదండ్రుల్ని కూడా కాదని విడిచిపెట్టి గురువుగారి పాదములు పట్టుకుని తిరగగలిగినటువంటి భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. అటువంటి సౌశీల్యం పుట్టుకతో అన్ని మంచి గుణములున్నటువంటి వ్యక్తులు జన్మిస్తున్నారు అంటే, ఇప్పటికీ అవతార స్వీకారం చేస్తున్నారంటే దానికి ఒక్కటే కారణం, శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం. శంకరులు ఆలోచించినటువంటిది 3 కోణాల్లో ఆలోచించారు. ఒకటి, ఇవాళ శంకర భగవత్పాదులు ఉన్నారు, శంకర భగవత్పాదులు పెట్టినటువంటి పీఠ వ్యవస్థ మొదటి కోణం. అసలు పీఠాలు పెట్టడం అనేటటువంటిది ఈ దేశంలో చేసినటువంటి ఒకే ఒక్క మహాపురుషుడు శంకరాచార్యుల వారు. పీఠ సంస్థాపన వేరొకరెవరూ చెయ్యలేదు. ఒక చోట పీఠాన్ని పెట్టి ఆ పీఠానికి ఒక పీఠాది దేవతను నిర్ణయించేసి అక్కడ ఉండేటటువంటి సన్యాసులు, దశనామి సన్యాసుల్లో ఏ పేరు కలిగినటువంటి సన్యాసి ఉండాలి, ఆయన ఎలా దండకమండలాలు పట్టుకోవాలి, ఆయన ఎలా పీఠార్చన చెయ్యాలి, దానికి కారణజన్ముడైనటువంటి వాడు ఎలా దొరకాలి, ఒక పీఠాధిపతి పీఠాధిపత్యం వహించడం అంటే చక్రవర్తిత్వంతో సమానమది. లోపల అంత వైరాగ్యంతో ఉంటారు, బయట అంత సంపత్తు ఉంటుంది, కానీ తామరాకు మీద నీటి బుట్టులా దానితో సంబంధం లేకుండా ఆంతరమునందు పరమ వైరాగ్యంతో జ్ఞానమును పొంది భక్తితో కూడినటువంటి కర్మాచరణము కలిగిన వాడై లోకమునకు ఆదర్శమైనటువంటి వ్యక్తి అయి 10 మందికి భక్తితో కూడినటువంటి కర్మాచరణమును నేర్పగలిగిన వాడై ఉండాలి. అలా పీఠం అనేటటువంటిది ఎవరు పడితే వాళ్ళు పెట్టేటటువంటిది కాదు. జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు కాకినాడలో పర్యటన చేసినప్పుడు వారు చెప్పిన మాట అదే, పీఠాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేవి కావు, ఎవరు పడితే వాళ్ళు స్వతంత్రంగా పెట్టుకునేవి కావు. పీఠాలు పెట్టినది ఒక్క శంకర భగవత్పాదులే. శంకర భగవత్పాదులు పెట్టినటువంటి పీఠానికి పరంపరాగతంగా ఎవరు పీఠాధిపత్యం వహిస్తున్నారో వారు పీఠాధిపతులు తప్ప మిగిలిన వారు ముద్ర వేసుకున్నంత మాత్రం చేత పీఠాధిపతులు కాలేరు. కాబట్టి అలా వచ్చినటువంటి పీఠాల్ని పీఠ సంస్థాపన చేసి ఆ పీఠ సంస్థాపనలో ఎవరు పీఠాధిపత్యానికి వచ్చారో వారు జన్మత సౌశీల్యవంతులై ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారై ఇంద్రియములకు వశులు కానటువంటి వారై వేదమును వేదాంగములను సమస్త శాస్త్రములను చదువుకున్నవారై అపర సరస్వతీ స్వరూపులై పరమ వైరాగ్యంతో లోకం మీద కారుణ్య హృదయంతో ఉన్నటువంటి వారు 4 పీఠాలకి పీఠాధిపతులుగా రావడానికి కావలసినటువంటి సంకల్పాన్ని చేసి ఏ వేదం ఏ పీఠంలో ఆమ్నాయం కావాలి అని నిర్ణయం చేసినటువంటి మహాపురుషులు శంకరులు. అటువంటి శంకర భగవత్పాదులు తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 పీఠములను ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల ఎందుకు పీఠాలు పెట్టాలి అంటే ఈ 4 చోట్ల పెట్టడానికి ప్రధాన కారణం ఈ 4 వైపుల నుండి కూడా మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడం కోసమని రక్ష పెట్టారు. ఈ పీఠాధిపతులు భారతదేశాన్ని కాపాడుతూ ఉంటారు వైదికంగా ఉండేటట్టు అని. 2, భారతీతీర్థ మహాస్వామి వారే ఒక చోట అనుగ్రహ భాషణంలో అన్నారు, ఈ భారతదేశాన్నంతటినీ కర్మభూమిగా భావన చేసినప్పుడు అసలు ఈ భారతదేశాన్నంతటినీ ఆయన ఒక యజ్ఞశాలగా భావన చేశారు. యజ్ఞశాల అయితే దానికి 4 ద్వారములు, 4 వైపులా 4 ద్వారములు, 4 ద్వారములకు 4 వేదములు, 4 వేదములు 4 ద్వారములైతే ఏ పీఠంలో ఏ వేదం ఎలా ఆమ్నాయం జరగాలో ఆయన నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ఎప్పుడైనా వేదాంత సంబంధమైనటువంటి విషయములలో ఈ 4 పీఠముల మధ్య సమన్వయం కొరవడి ఒక విషయంలో భిన్నాభిప్రాయములు వ్యక్తమై ఏది సత్యము అన్న అనుమానం వస్తే దాని మీద తీర్పు చెప్పవలసిన వాళ్ళెవరు అంటే దక్షిణాన పెట్టినటువంటి శృంగగిరి పీఠానికి ఆ అధికారాన్ని కల్పించారు. అందుకే శృంగగిరి పీఠము సార్వభౌమ పీఠమైంది. అయి శృంగగిరి పీఠాధిపతులు చెప్పినటువంటి మాట ఏది ఉంటుందో అది ప్రామాణికమైనటువంటి వాక్కు. అంతటి శక్తివంతులైన వారు శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తారు కనుకనే ఇప్పటికీ వారు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చోపెట్టి సాలగ్రామాన్ని తల మీద పెట్టి అభిషేకం చేసి అప్పుడు వారికి శిష్యరికం ఇస్తారు పీఠాధిపతులు. ఇది శంకరాచార్యుల వారు చేసినటువంటి మొదటి ఆలోచన. 2వ ఆలోచన, ఒక చోట ఒక పీఠాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ పీఠాన్ని నమ్మి ఆ పీఠం చేసేటటువంటి వైదిక కార్యక్రమములకు మనవంతు సహాయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో స్థిర చరాస్తులను ఆ పీఠంలో ఉన్నటువంటి దేవతకు అలంకారం చేయడానికి అమూల్యమైనటువంటి ఆభరణాలని ఆస్తుల్ని అందచేసేటటువంటి దాతలు ఎందరో ఉంటారు. ఆ పీఠం పరంపరాగతంగా నడవకపోతే ఇచ్చినటువంటి దాత ఆయన ఇచ్చిన విరాళం ఏమైపోతుంది? ఒక వ్యక్తి నమ్మి 1 కోటి రూపాయలు ఇచ్చాడు, ఎవరిని నమ్మి ఇచ్చాడో ఆయన శరీరం కూడా అశాశ్వతం, ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ విరాళం ఏమవ్వాలి? ఆ తర్వాత దాన్ని నడిపేవాడెవరు? ఆ తర్వాత అక్కడ ధర్మప్రబోధం చేసేవాడెవరు? ఎవరి కోసం అక్కడికి వెళ్ళాలి? ఈ ప్రశ్న రాకూడదు, ఆ శూన్యం ఏర్పడకూడదు. అందుకే పీఠాధిపతి ఉండగానే ఉపపీఠాధిపతిని నియామకం చేసేస్తారు. చేసేస్తే ఆయన గురువుగారి దగ్గర కావలసిన శిక్షణ పొంది ధర్మప్రబోధం చేయడానికి సిద్ధపడతాడు. దాత అందించినటువంటి విరాళం ఎన్నటికీ ఒక్క నయా పైసా కూడా వృధా కాకుండా ఆ ద్రవ్యం పరంపరాగతంగా అలా ధర్మ ప్రబోధానికి వినియోగం కావాలి అని అంత పవిత్రమైన సంకల్పం చేసి పీఠాల్ని పెట్టినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. మూడవ విశేషం, పీఠాన్నైతే స్థాపించారు మంచిదే, పీఠానికి కావలసినటువంటి ఇన్ని యోగ్యతలు కలిగినటువంటి వ్యక్తులు, కలి యొక్క ఉద్ధతి పెరిగిపోతుంటే రోజు రోజుకి కలిపురుషుడు విజృంభిస్తుంటే అంతటి మహాపురుషులైనటువంటి వ్యక్తులు ఎలా పుడతారు పీఠాధిపతులుగా? జన్మత అంత వైరాగ్యం ఉన్నవాళ్ళు ఎలా వస్తారు? ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అంటే కేవలం శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం చేత. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి కూడా శంకర మఠాలకి పీఠాధిపతులు అంతటి పరమ వైరాగ్య సంపన్నులైనటువంటి వారు జన్మిస్తూ ఆధిపత్యం వహిస్తున్నారు, ధర్మ ప్రబోధం చేస్తున్నారు, భగవంతుని యొక్క పాదముల మీద పూజా పుష్పాలలా నిలబడిపోతున్నారు. శరీరాలు విడిచిపెట్టేసినప్పటికీ కూడా అధిష్టానాల ద్వారా లోకానికంతటికీ తమ అనుగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు అంటే దాని గొప్పతనం శంకర భగవత్పాదులది. శంకర భగవత్పాదులు వారి సంకల్ప బలం చేత అటువంటి మహాపురుషులు జననం పొందేటట్టుగా ఈ దేశాన్ని అనుగ్రహించి ఉన్నారు. శంకరాచార్యుల వారు పీఠ సంస్థాపన చెయ్యడానికి ఉన్నటువంటి మరొక ప్రబలమైనటువంటి కారణం, వారు అన్నిటికన్నా ఈ దేశానికి అత్యంత ముఖ్యమైనదిగా భావించినది ఏది అంటే శారదా కటాక్షం. అందుకే మీరు గమనించండి, శంకరాచార్యుల వారి వాంగ్మయాన్ని పరిశీలిస్తే శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పేర్లు రెండు కనపడతాయి. ఒకటి శారద, రెండు సరస్వతి. సరస్వతి అనుగ్రహం, శారదానుగ్రహం అంటే శంకర భగవత్పాదులకి వల్లమాలిన భక్తి. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి, ఇక్కడ ఎందరో మహాపురుషులు మహాభక్తులు ఆవిర్భవించాలి. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళకి జ్ఞాన వైరాగ్యాలకి లోటు ఉండకూడదు. కేవలం తను తినడం కాదు, తిన్న అన్నం వలన వికారమును పొంది పెరిగినటువంటి శరీరమునకు భక్తి వైరాగ్యములు కూడా కలగాలని తాను అందరి పరుపున అన్నపూర్ణమ్మ ముందు నిలబడి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అని అడిగిన మహాపురుషులు శంకరులు. అమ్మ, అన్నం ఒక్కటే కాదమ్మా, అన్నం తిని ఈ శరీరంతో భోగం అనుభవించి పడిపోవడం కాదు, అన్నం తిని పెరిగిన ఈ శరీరం భక్తి వైరాగ్యములను పొంది తత్కారణము చేత జ్ఞానమును కూడా పొందేటట్టుగా అనుగ్రహించమని అడిగారు. శంకరులకు శారదా కటాక్షం మీద అంతా అనురక్తి. తాను అవతార పరిసమాప్తి చేసిన సరస్వతీ కటాక్షానికి భారతదేశంలో లోటు ఉండకూడదని, సరస్వతీ కటాక్షం అంటే కేవలం చదువుకోవడం, ఒక్క బాంబు కనిపెట్టి కొన్ని కోట్ల మంది చచ్చిపోయేటట్టు చేయడం సరస్వతీ కటాక్షం అని శంకరాచార్యుల వారు భావించలేదు. శంకరాచార్యుల వారి దృష్టిలో సరస్వతీ కటాక్షం అంటే, ఆయనే సౌందర్య లహరిలో ఒక చోట చెప్తారు చిరంజీవన్నేవ అని, చిరంజీవిత్వంతో బతకడం ఒక ఎత్తైతే పశుపాశ వ్యతికర అంటారు. పాశములు పట్టుకుని కర్మపాశములతో ఎప్పుడు ఇంకా నేను నా వాళ్ళు నేను నా వాళ్ళు అన్న తాపత్రయం తెగి భగవంతుని యందు అనురక్తి పొంది నిజమైన నేను యందు ఊంచుకోగలిగినటువంటి జ్ఞానము ఆవిర్భవించడానికి కారణమైనటువంటి ప్రాతిపదిక అయిన వైరాగ్యము అంకురించడానికి శారదా కటాక్షం అవసరము. కనుక శంకరాచార్యుల వారి అవతార స్వీకార సమయంలో సాక్షాత్తుగా సత్యలోకవాసిని అయినటువంటి సరస్వతీదేవి ఈ దేశంలో ఉభయభారతిగా అవతరించి తన భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మండనమిశ్రుడిగా ఉండి ఆయన శంకరాచార్యుల వారితో వాదనలో ఓడిపోయి సన్యాస స్వీకారం చేస్తే, తన భర్త సన్యాస స్వీకారం చేసిన తరువాత తానెందుకుండాలి భూమండలం మీదని ఆమె తిరిగి సత్యలోకానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వనదుర్గ మంత్రాలతో కట్టి తీసుకెళ్ళి శృంగగిరి ప్రాంతాన్ని తపోభూమిగా నిర్ణయం చేసి అంతకన్నా ఉత్కృష్టమైనటువంటి ప్రదేశము వేరొకటి ఉండదు అని నిర్ణయించి అక్కడికి తీసుకెళ్ళి సరస్వతీదేవిని చందన దారువులోకి ప్రవేశపెట్టి ప్రతిష్ఠించి తదనంతరకారమునందు విద్యారణ్యస్వాముల వారు దాన్ని సువర్ణమూర్తిలోకి ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు. సత్యలోకంలో ఉండేటటువంటి సరస్వతీదేవిని ఇప్పటికీ తేజోరూపిణిగా శృంగగిరి పీఠమునందు ప్రతిష్ఠించి నిలబెట్టి భారతదేశమునందు నిరక్షరాస్యత అజ్ఞానము స్వార్థబుద్ధి అన్నవి లేకుండా తాను తరించి 10 మంది తరించాలనేటటువంటి భావన నిలబడేటట్టు చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే వారొక్కరే సరస్వతీదేవిని వనదుర్గ మంత్రములతో కట్టి శృంగగిరి పీఠంలో ప్రతిష్ఠించారు. తాను మిగిలిన 3 పీఠములను స్థాపించిన సరస్వతీదేవిని మాత్రం ఒక్క శృంగగిరిలోనే ఉంచారు. కారణమేమి అంటే అక్కడ ఉన్న పీఠాధిపతులు సరస్వతీ స్వరూపులు 1, 2, శృంగగిరి తపోభూమి, అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. శంకర భగవత్పాదులు మహాజ్ఞాని అపరశివుడు, వారు నడిచి వెడుతుంటే ఒక కప్పకి ఎండ శోషింపచేస్తే ఆ కప్ప శోషిస్తోందని దానికి కొంత సేద తీర్చడానికి ఒక పాము వచ్చి పడగపట్టింది. 2 ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయి ప్రవర్తించాయంటే ఇక్కడ ఒక మహాపురుషుడు తపస్సు చేసి ఉండాలని దివ్యదృష్టితో చూసి ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం కనుక త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేస్తే కలియుగంలో కూడా ఇప్పటికీ ఆ తప ప్రభావన చేత పాము కప్ప ఉండరులు పరస్పర వైరుధ్యం కలిగినటువంటి ప్రాణులు ప్రేమతో జీవిస్తున్నాయంటే ఇటువంటి చోట సరస్వతీదేవిని ప్రతిష్ఠించాలని శారదని ప్రతిష్ఠించి మనకి సరస్వతీ కటాక్షం కలగడానికి దోహదపడిన మహాపురుషులు జగద్గురు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల సంకల్పంలో శృంగగిరి పీఠానికి ప్రత్యేకించి మహాపురుషులైనటువంటి వారు మాత్రమే పీఠాధిపత్యాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ ప్రత్యేకించి ఒక మాట మీతో చెప్పక్కర్లేదు. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి వ్యక్తి అంటే ఖచ్చితంగా వారు కారణజన్ములు. వారిని చూశారు అన్నప్పుడు వారిలో మీకు కొన్ని విషయములు గోచరిస్తాయి అని అర్థం. రేపు భారతీతీర్థ మహాస్వామి గుంటూరు పట్టణానికి వస్తారు. ఆబాల గోపాలం ఇంట్లో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మహాకుంభమేళాకి ఎలా వెళ్ళి స్నానం చేస్తున్నామో మహాకుంభమేళా అలహాబాద్లో జరిగితే ఊరూర తరలి వస్తున్నటువంటి మహాకుంభమేళా భారతీతీర్థ మహాస్వామి, అందరం వెళ్ళి దర్శనం చెయ్యవలసినటువంటి మహాపురుషులు. ఎందుచేత నేను మీతో ఇందాక మనవి చేసి ఉన్నాను, శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం చేత కొన్ని లక్షణములు కలిగినటువంటి మహాపురుషులు పీఠాధిపత్యం కొరకు ఆవిర్భవిస్తూ ఉంటారు అని చెప్పాను. అందులో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం శౌచం. శౌచం అంటే శీల వైభవము, శీలము అంటే స్వభావము, స్వభావము అంటే పుట్టుక చేత ఏర్పడినది. పుట్టుక చేత ప్రతి మనుష్యనకు కూడా దుర్గుణములనేటటువంటివి ఉండి తీరుతాయి. సద్గుణాల రాశిగా అసలు ఇంచి చూపించడానికి ఒక్క దుర్గుణం కూడా లేకుండా ఈ కలియుగంలో పుట్టినదాదిగా అంతటి తేజోవిరాజితులైనటువంటి మహాపురుషులు ఎంత వెతికి చూచినా మనకి కనపడరు. కానీ ఇవాళ జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క జీవితాన్ని మీరు పరిశీలిస్తే, శీలము అన్న కోణంలో మీరు పరిశీలిస్తే, పుట్టుక చేత వారి యొక్క స్వభావమేమి, ఎందుచేత వారు కారణజన్ములు అని పిలవవలసి వస్తుంది, వారు ఎందుకు శంకర భగవత్పాదుల యొక్క సంకల్ప బలం చేత అవతార స్వీకారం చేసిన వ్యక్తి తప్ప కర్మ అనుభవించడానికి వచ్చినటువంటి మామూలు మనుష్యుడు కాడు. అయితే కలియుగంలో ఒక లక్షణం ఉంది, రాక్షసుడు మనుష్యుడి ఉపాధిలో ఉన్నట్టే మహాజ్ఞాని పరమేశ్వరుడు కూడా మనుష్య ఉపాధిలోనే నడుస్తాడు. శంకరాచార్యుల వారి రూపంలో, రామచంద్రమూర్తి రూపంలో భగవానుడు నడిచినట్టే అవతార స్వీకారం చేసిన మహాపురుషులందరూ మనుష్య శరీరంతో నడుస్తారు. అందుకే మీరు గమనించండి, సాలగ్రామం ఎక్కడుంటుంది, గులకరాళ్లలోనే ఉంటుంది. తప్ప సాలగ్రామం పుట్టుకతోనే వెళ్ళి సింహాసనం ఎక్కి కూర్చోదు. వెతికి పట్టుకోగలిగిన అవసరం ఎవరికి ఉండాలంటే సేవించి తరించాలన్న వాడికి ఉండాలి. సాలగ్రామం కోసం ఎవరు వెతుక్కుంటారు, ఎవడు జీవితంలో తరించాలనుకున్నాడో వాడు సాలగ్రామాన్ని వెతుక్కుంటాడు. తప్ప అసలు సాలగ్రామం అక్కర్లేదనుకున్నవాడు మహామూర్ఖుడు, వాడికి మనుష్య జన్మ యొక్క వైభవమే తెలియదని గుర్తు. ఎవరు వెతుక్కోవాలి మహాపురుషుడి యొక్క జీవిత వైభవం గురించి, తాను తరించాలనుకున్నవాడు, అక్కర్లేదనుకున్నవాడికి మహాపురుష జీవితంతో సంబంధం ఎందుకు ఉంటుంది? కాబట్టి భారతీతీర్థ మహాస్వామి వారు జన్మత శౌచము కలిగిన వారు, శీల వైభవము కలిగిన వారు. ఎలా అన్నదాని గురించి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వారు ఆగర్భ శ్రీమంతులైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వారు కారు. యథార్థంగా చెప్పాలి అంటే పరమ పేద కుటుంబంలోనే జన్మించారు. అసలు శాస్త్రంలో ఒక విషయం ఉంది, ఎన్నడూ పేదరికం అనుభవించవలసిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పుడూ పేదరికం అనుభవించాలి. అంటే ఏమంటే బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉండకూడదా? బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉండకూడదని శాస్త్రం చెప్పలేదు. గోకట గ్రామాజ్జనేకగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే అని అలసాని పెదనగారు చెప్పుకున్నాడు. మహారాజులు మిచ్చి అగ్రహారాలు ఇచ్చారు, మహారాజులు మిచ్చి 100 గోవులు ఇచ్చారు ఉండవచ్చు, కానీ ఆ బ్రాహ్మణుడి జీవితంలో వీటితో సంగం ఉండదు. నాకు ఇన్ని ఉన్నాయని కానీ, వీటిని ఎలా పెంచుదామని కానీ, ఇవి తరిగిపోతాయేమో అని కానీ ఈ మూడిటితోటి స్పర్శ ఉండదు. మీ దగ్గర ఎంత బంగారం ఉంది అంటే తెలియని వాడెవడో, మీకు ఎన్ని పంచెలున్నాయి చెప్పలేని వాడెవడో, నీ దగ్గర డబ్బెంత ఉంది తనకి జ్ఞాపకం లేనివాడెవడో, తనకి జ్ఞాపకం ఉన్నదేది ఎప్పుడూ శాస్త్రము శ్లోకము వేదము మంత్రము సంతోషం, దానితో రమించిపోయేవాడెవడో వాడు బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడు పేదవాడై ఉంటాడు అన్న మాటకు అర్థం అది. అది వైశ్యునికి కుదరదు. నాకెంతుందో నాకు తెలియదు, దాన్ని ఎలా పెంచాలో నాకు తెలియదు, అది పోతే నాకు బెంగలేదన్నాడు అనుకోండి ప్రమాదం. ఊరు తదస్యద్వైశ్య అలా ఉండాలి, అలా ఉండి ధర్మం కోసం పాటుపడాలి హరిప్రసాద్ గారిలా. కాబట్టి బ్రాహ్మణుడు పేదరికంతో ఉంటాడు, పేదరికం కూడా దానికి కలిసి వస్తే నిజంగానే లేకపోతే లేదన్న భావన ఒకటి ఉన్ననాడు లేని వాడికి లేకపోతే మాత్రం వచ్చిన నష్టం ఏముంది నాకు చెప్పండి. ఇప్పుడు 16 బ్రాహ్మణుడు అవుతాడే, అటువంటి వంశం ఒకటి ఈ ఆంధ్రదేశంలో ఉండేది. పూర్వపురుషులు చేసుకున్నటువంటి పుణ్యం, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ మనసుల్లో భగవంతుని యందు ఉన్నటువంటి భక్తి, శాస్త్రమునందు వాళ్లకున్నటువంటి నమ్మకం వాళ్ళ వంశంలో ఒక మహాపురుష జననము జరిగేటట్టు చేసింది. తంగిరాల వారి పేరు ఇంటి పేరుగా కలిగినటువంటి వారు సుబ్బయ్య గారికి సుందరమ్మ అని ధర్మపత్ని, పరమధార్మికులైనటువంటి దంపతులు, వేదాన్ని శాస్త్రాన్ని నమ్ముకున్నవాళ్ళు. ఇంట్లో ఎంత సంపత్తు ఉన్నది అన్నదానితో సంబంధం లేదు, పరమేశ్వరుడి అనుగ్రహం చేత ఈ పూట మనం పస్తు ఉండవలసిన అవసరం లేదు, అన్నవస్త్రాలకు లోటు లేదు, ఉండడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇంతకన్నా ఏమి ఇవ్వాలి ఈశ్వరుడు? ఈశ్వరుడు నాకేమివ్వలేదని తృప్తి తప్ప ఈశ్వరుడు నాకేమి ఇచ్చాడన్న ఆలోచన ఎన్నడూ లేనివారు. వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు. ఇతీనాం భూషణం జ్ఞానం, సన్యాసి కుండవలసినటువంటి భూషణము జ్ఞానము. సంతోషోహి ద్విజన్మనాం, బ్రాహ్మణుడి కుండవలసినటువంటి ఐశ్వర్యము సంతోషం. సంతోషం దేనిచేత? ఇవాళ ఉన్నది రేపుంటుందని నమ్మకం లేదు. ఇవాళ ఉన్నది రేపుండనిది, లేదా రేపుండేది ఇవాళ లేనిది, దాని వలన సంతోషము శాశ్వతము కాదు. ఎప్పుడూ ఉండేదేదో దాన్ని పట్టుకోవడం వల్ల సంతోషం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండే పదార్థము 6 వికారములు లేనిది పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మమును పట్టుకుని పటికి బెల్లం తిన్నవాడు తీపిని అస్తమానం పలకమా ఏదో ఆ త్రీణ్పులు వచ్చినట్టు ఎప్పుడు పరబ్రహ్మాన్ని తలుచుకు తలుచుకు పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడెవరో, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా, అలా మురిసిపోగలిగినటువంటి లక్షణం ఉన్న బ్రాహ్మణుడు సుబ్బన్న గారు. ఆయన కడుపున పుట్టినటువంటి వేరొక మహానుభావుడు తంగిరాల వెంకటామధని గారు. ఆయన భార్య అనంతలక్ష్మమ్మ గారు. అనంతలక్ష్మమ్మ గారు కూడా ఈ ప్రాంతానికి చెందినవారే, కౌండిన్యస గోత్రానికి చెందిన, పోతనగారిది కౌండిన్యస గోత్రం, కౌండిన్యస గోత్రానికి చెందినటువంటి కోటి బ్రహ్మశాస్త్రి గారి యొక్క కుమార్తె. ఆమె భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క తల్లి. ఆవిడ్ని నేను ఒకప్పుడు అడిగాను, అమ్మ లోకంలో ఎక్కడైనా ఒక మాట చెప్తారు కదా, ఆ మహాతల్లి కన్న కడుపు అంటారు కదా, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు భారతీ తీర్థస్వామిని కన్నారు కదా, మీకు ఏదో తెలిసి ఉండాలి, మీరేదో పుణ్యం చేసి ఉండుంటారు, మీకు తెలుసు. అమ్మ దాపరికం లేకుండా చెప్పండి అమ్మా, తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నా, ఏ పుణ్యం చేశారమ్మా అని అడిగాను. ఆవిడ అన్నారు, అబ్బాయి నాన్న నా పుణ్యం ఏం లేదు, పుణ్యం అంతా ఉంటే ఆయిందే నాన్న అన్నారు. కాదమ్మా మీకు ఏదో తెలుసు, నిజం చెప్పండి అన్న. అంటే హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు, ఆవిడ ఓ మాట చెప్పారు అప్పుడు, ఇంత అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నానయ్యా, చిన్నతనంలో కోటప్ప కొండ దగ్గర ఉండేవాళ్ళం మేము. మా నాన్నగారు ప్రతిరోజు కోటప్ప కొండ ఎక్కి కాలి నడకన పరమశివ దర్శనం చేసి కిందకి దిగేదేవారు. నేను చిన్నపిల్లని, తెలిసినా తెలియకపోయినా ఏదో ఆడుతూ మా నాన్నగారితో పాటు కోటప్ప కొండ ఎక్కి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శివస్వరూపానికి నమస్కారం చేసి కిందకి దిగొచ్చేదాన్ని. తెలిసో తెలియకో చిన్నతనంలో ప్రతిరోజు మా నాన్నగారి వేలు పట్టుకుని కోటప్ప కొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కరించి కిందకి దిగి వచ్చిన పుణ్యమే వేరొక దక్షిణామూర్తి స్వరూపమై జగద్గురువు నా కడుపున పుట్టడానికి కారణమైందయా అన్నారు. కాబట్టి పక్కనే ఉన్న కోటప్ప కొండ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆవిర్భావానికి ఒక కారణం. అటువంటి తంగిరాల వెంకటావధాని గారు నిత్యతృప్తులు. వారు వేదం చదువుకుని పౌరోహిత్యంతో నాలుగిళ్లలో శుభకార్యాలు చేయిస్తూ తాను నేర్చుకున్నటువంటి మంత్రముల చేత 10 మంది దైవము యొక్క అనుగ్రహమునకు దూరమైనటువంటి వారు ఎవరు బాధలలో ఉన్నారో అటువంటి వారికి మళ్ళీ దైవానుగ్రహాన్ని కట్టపెట్టి వారి చేత ఉత్తమ కర్మలు చేయించి వారు తత్ఫలితంగా ఎంత ఇస్తే అంత తీసుకుని పరమతృప్తితో జీవనాన్ని చేసినటువంటి కుటుంబం. ఆ వెంకటావధాని గారి భార్యయే ఆ మహాతల్లి అనంతలక్ష్మమ్మ గారు. ఆవిడ బహిరంగ వేదికల మీద చెప్పాలో తెలియదు, చెప్పకూడదో తెలియదు, ఎంతటి ప్రేమైకమూర్తి అంటే పరమవృద్ధురాలైపోయారు, ఒళ్ళు ముడతలు పడిపోయి ఉంటుంది. స్వామివారు స్త్రీ రూపంలో ఉంటే ఆవిళ్ళలాగే ఉంటారనిపిస్తుంది, అలా ఉంటారు. ముమ్మూర్తులా తల్లిగారిని పోలేరు ఆయన. ఆవిడ ఎంతటి ప్రేమైకమూర్తి అంటే ఈ మధ్య కాలంలో నేను శృంగేరి వెళ్ళినప్పుడు కూడా, ఒరే నాయన రేపు నీకు నీ భార్యకి నేను అన్నం వండి పెడతాను రా అని కుంపటి మీద అన్నం వండి కొడుకు దక్షిణామూర్తి గారిని పిలిచి నాకు నా భార్యకి ఆవిడ స్వయంగా వడ్డించి అన్నం పెట్టారు ఆ వయస్సులో. అంతటి ప్రేమైకమూర్తి. అమ్మ మీరు బాగా సంతోషించిన రోజు ఏది అని అడిగాను నేను. అడిగితే ఆవిడ నాతో ఒక మాట చెప్పారు, ప్రతీ నెల సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళమయ్యా ఆయన ఉన్న రోజుల్లో. సత్యనారాయణ వ్రతం 5 కథలకి కలిపి ఒకటే కొబ్బరికాయ, అంతకన్నా కొట్టడానికి స్తోమత లేదు. 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టగలిగినంత ఐశ్వర్యం కలిగిన రోజుని ఎంత మురిసిపోయాము అన్నారు. ఆవిడ తృప్తిని దేనితో లెక్క కట్టి చెప్పారంటే సత్యనారాయణ వ్రతంలో 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టిన రోజున అని. అటువంటి కుటుంబం ఆ కుటుంబం. అటువంటి తంగిరాల వెంకటేశ్వర అవధానులు గారు అనంత లక్ష్మమ్మ గారులకి 4 కుమార్తెలు జన్మించారు. కొడుకు పుట్టలేదు. కొడుకు పుట్టలేదు కాదు, మహాత్ముడు పుట్టడానికి కావలసినంత పుణ్యం చేయించాలనుకున్నాడు పరమేశ్వరుడు. అప్పటికీ ఆయన నరసరావుపేటలో లేరు కాబట్టి పక్కన ఆ నాగువల్లేరు పక్కన చిన్న పల్లెటూళ్ళలో ఉండేవారు. అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం చేత నాకు మంచి కొడుకు పుట్టాలి అని 365 రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తాను అని సంకల్పం చేసుకుని ఆయన ఆ నాగులేటి ఒడ్డున ఉన్నటువంటి ఊళ్ళో భవానీశంకర దేవాలయంలో వెంకటేశ్వరావధానులు గారు 365 రోజులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. 1 ఏడాది రుద్రాభిషేకం అయిపోయింది. శివకేశవుల మధ్య ఏ భేదం పాటించనటువంటి స్థితి అంకురించేటట్టుగా చెయ్యాలనుకున్నాడో ఏమో కారణాంతరముల చేత వారు పల్లెటూరు విడిచిపెట్టి మచిలీపట్నం వచ్చారు. మచిలీపట్నం వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి సంబంధించి నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉండేవారు వెంకటేశ్వరావధానులు గారు. అనంత లక్ష్మమ్మ గారు స్వామి ఆంజనేయుణ్ణి కొలుస్తూ ఉండేవారు, నాకు పుత్ర సంతతిని కల్పించు అని. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రాత్రి నిద్రపోతుండగా అనంత లక్ష్మమ్మ గారికి స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో స్వామి హనుమ దర్శనమిచ్చి మూడు పళ్ళు చేతిలో పెట్టారు. మూడు పళ్ళు చేతిలో పెట్టారు. ఆ మూడు పళ్ళు చేతపుచ్చుకున్నటువంటి తల్లికి చటుక్కుని తెలివచ్చింది, ఏమి స్వామి హనుమ కల్లో కనపడి మూడు పళ్ళు ఇచ్చారు, దీనికి తాత్పర్యం ఏమై ఉంటుంది అని బహుభంగిమలా ప్రశ్న చేశారు. కానీ ఎందుకు మూడు పళ్ళు ఇచ్చారు అన్నది అప్పటికి అర్థం కాలేదు. కానీ తరువాతి కాలంలో అది నిరూపణమైంది. ఆ పుట్టినటువంటి మహానుభావుడు ముగ్గురు యొక్క అనుగ్రహం చేత పుట్టినవాడు. ఒక చెట్టుకి పండినటువంటి పళ్ళు మూడు పళ్ళలా కనపడతాయి, కానీ మూడు పళ్ళలో ఉన్న రసం, మూడు పళ్ళలో ఉన్న రుచి, మూడు పళ్ళకి ఉన్నటువంటి పోషక శక్తి ఒక్కటే అయినట్టు ముగ్గురు దేవతలను ఉపాసన చేస్తే వచ్చినటువంటి వ్యక్తి ఆ ముగ్గురు మూడు కాదని ఒక్కటని చెప్పగలిగిన మహాపురుషుడు అవుతాడు. ఒకటి, వారు చేసినటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక ఫలితం. రెండు, వెంకటేశ్వరావధానులు గారు చేసినటువంటి రామనవరాత్రుల ఫలితం. మూడు, అనంత లక్ష్మమ్మ గారు చేసినటువంటి హనుమంతుని యొక్క సేవ. ఈ ముగ్గురి యొక్క కటాక్షముగా భారతీతీర్థ మహాస్వామి వారు కుమారుడిగా జన్మించారు. అందుకే ఆ తల్లి ఏ పేర్లు పెట్టుకుంటానని మొక్కుకుందో, వెంకటేశ్వరావధానులు గారు నాకు కొడుకు పుడితే రామచంద్రమూర్తి పేరు పెట్టుకుంటానన్నారు, ఆవిడ ఆంజనేయస్వామి పేరు పెట్టుకుంటానన్నారు. ఇద్దరూ చేసుకున్నటువంటి సంకల్పాలకి అనుగుణంగా పుట్టినటువంటి పిల్లవాడికి సీతారామాంజనేయులు అని పేరు పెట్టారు. మీరు ఎప్పుడైనా స్వామివారి అనుగ్రహ భాషణాలు పరిశీలించండి, పరమ ఆర్తితో ఆయన మాట్లాడేది ధర్మం గురించే మాట్లాడతారు. రాశీభూతమైనటువంటి ధర్మము ఈ లోకంలో రామచంద్ర ప్రభువు. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత జన్మించినటువంటి వారు కనుక వారికి ధర్మమునందు అనురక్తి, ఒకరు ప్రబోధం చెయ్యవలసిన అవసరం లేకుండా జన్మత ప్రకాశించింది. శీలము అనేటటువంటి దాన్ని నిర్ణయించేదేది అంటే ధర్మమే. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడే శీలవైభవాన్ని పొంది ఉంటాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెడతాడో వాడి శీలము అనుసరణీయము కాదు. అంత ధర్మానురక్తి దేని వలన కలిగింది అంటే కేవలముగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషము చేత కలిగింది. వారికి అంత శక్తి ఎక్కడి నుంచి కలిగింది అంటే షష్ఠీపూర్తి అయిపోయిన తరువాత కూడా ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి ఎప్పుడో ఏ 12 గంటలకో 1 గంటకో పడుకుని తెల్లవారుజామున మళ్ళీ 3-4 మధ్య నిద్రలేచిపోయి అనుష్ఠానం చేసుకుని 9 గంటలకి ఖచ్చితంగా సిద్ధమైపోయి అరవిరిసిన నందివర్ధనం పువ్వులా పరమ సంతోషంతో నవ్వుతూ బయటికి రాగలిగినటువంటి ఆ శక్తి ఆంజనేయస్వామి అనుగ్రహం. ఆ పైన అంతటి మహాజ్ఞాని అయి అపరశంకరాచార్యుల వారై నిలబడగలిగారంటే ఇవాళ శివానుగ్రహం. ముగ్గురు మూర్తులను పూజ చేసినటువంటి ఫలితము మేళవించి భారతీతీర్థ మహాస్వామి అయి ఈ భూమండలం మీద తిరుగుతోంది. కాదు, హనుమ మూడు పళ్ళిచ్చారు అంటే దాని అర్థం ఊర్ధ్వలోకాలు, భూమండలం, అధోలోకాలు, మూడు లోకాలను పావనం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడొకడు ఆవిర్భవించాడు అనడానికి గుర్తుగా మూడు పళ్ళు హనుమ ఇచ్చారు. అటువంటి మహాపురుషుడు జన్మించిన కాలంలో, ఆయన ఉన్న కాలంలో మనం ఉన్నామని, ఆయన నడిచినప్పుడు ఆయన వెనక మనం నడిచామని, ఆయన నడుస్తుంటే మనం జయ జయశంకర హరహర శంకర అన్నామని, ఆయన చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే మనం చూశామని మనం తృప్తి పొందడం, అటువంటప్పుడు మనం కూడా పుట్టి ఉండడం పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి గొప్ప వరమైతే శృంగేరి వెళ్ళి మనం అన్ని చేసుకోలేమని, మన కోసమని వారే రావడం ఒకెత్తైతే ఆంధ్రదేశంలో భాగ్యనగరం తర్వాత 15 రోజులు భాగ్యం పొందిన 2వ ఏకైక పట్టణం గుంటూరు కావడం వేరొక విశేషం. కాబట్టి అంతటి మహాపురుషులైనటువంటి భారతీతీర్థ మహాస్వామి హనుమ ఇచ్చినటువంటి మూడు పళ్ళ యొక్క ఫలితము అనడానికి కారణం అది కాదు. వారు 3 సార్లు పుట్టినటువంటి వారు అయ్యారు. ఎందుచేత అంటే, ఒకసారి సాధారణంగా శిశు జననం, పిల్లవాడు ఎలా పుడతాడో అలా పుట్టారు, అది 1వ జననం. తండ్రి ఉపనయనం చేశారు. ఖచ్చితంగా గర్భాష్టమంలో యథాశాస్త్రం బ్రాహ్మణుడికి ఎలా చెయ్యాలో అలా ఉపనయనం చేశారు భారతీతీర్థ మహాస్వామికి. ఆ కారణం చేత సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, కాబట్టి ఆయనకి సంస్కారం ఉపనయన సంస్కారము జరిగిన కారణం చేత ద్విజుడయ్యారు, రెండవ మాట పుట్టారు. తదనంతరము సన్యాస స్వీకారం చేశారు, అందుకని మూడవ మాట పుట్టారు. ఒకే వ్యక్తి మూడు మాటలు పుట్టినవాడవుతాడని చెప్పడానికి మూడు పళ్ళిచ్చారు కాదు. లోకులందరూ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటటువంటి మూడు అవస్థల్లో తిరుగుతారు, కానీ ఈ మూడు అవస్థలు దాటి నాల్గవది అవస్థ అని పేరు చెప్పడానికి వీలులేని సర్వావస్థా వివర్జిత తురీయావస్థలో నిలబడి సాక్షిత్వంతో లోకాన్నంతటినీ చూడగలిగినటువంటి ఆత్మస్వరూపి అయిన మహాపురుషుడు ప్రభవిస్తున్నాడని చెప్పడానికి గుర్తు హనుమ ఇచ్చినటువంటి మూడు పళ్ళు. ఇన్ని కారణాల చేత మహానుభావుడైనటువంటి భారతీతీర్థస్వామి వారి యొక్క జనన సమయమునందు తల్లిగారైన అనంత లక్ష్మమ్మ గారికి హనుమ సాక్షాత్కరించి స్వప్నమునందు మూడు ఫలములను ఇవ్వడం జరిగింది. వారు పుట్టిన తరువాత తల్లిదండ్రులు చేసుకున్న సంకల్పం మేరకి సీతారామాంజనేయులు అన్న నామకరణం చేశారు. నేను మీతో నా ఉపన్యాసాన్ని ఈ కోణంలో చూడండి అంటూ మొదలుపెట్టా. నిత్య శౌచమున్నవారు, శీలవైభవం ఉన్నవారు, పుట్టుక చేత సుగుణములున్నవారు అని ప్రారంభం చేశాను. వారి తల్లిగారు వారి చిన్నతనంలో పిల్లవాడిని పడుకోబెట్టి తెల్లవారుజామున ఏదో పనులు చేసుకుంటూ పిల్లవాడు మంచం మీద పడుకున్నాడే ఎలా ఉన్నాడో ఓసారి చూసుకుందాం తల్లి ప్రేమ వచ్చి చూశారు. వచ్చి చూసేటప్పటికీ బాలకృష్ణుడి నోటిలో బ్రహ్మాండాలన్నీ చూసినటువంటి యశోద ఎలా ఆశ్చర్యపోయి స్థాణువైపోయిందో, వారికి జన్మనిచ్చినటువంటి అనంత లక్ష్మమ్మ గారు అలా స్థాణువై నిలబడిపోయారు. కారణం ఏమిటంటే పసిపిల్లవాడు పరుపు మీద పడుకుని ఉన్నాడు, ఆయన యొక్క ముఖమండలం చుట్టూ కూడా ఒక గొప్ప దీప్తి తేజస్సు వలయాకారంలో ఏర్పడి ఉంది. అంత వలయాకారమైనటువంటి తేజస్సు మధ్యలో సహస్ర సూర్యుల పగిది వెలిగిపోతున్న ముఖంతో స్వామి పడుకుని ఉన్నారు. తన పిల్లవాడా, మహాపురుషుడా, పరమేశ్వరుడా, ఆవిడికే అర్థం కాలేదు ఒక్క క్షణం. ఏ ఆలోచన లేక తల్లి బిడ్డడికి నమస్కరిస్తూ నిలబడిపోయినంత స్థితి కలిగి ఆమె ఆశ్చర్యచకితులారై నిలబడిపోయారు. కొద్ది నిమిషాల్లో ఆ కాంతి క్రమక్రమంగా తరిగిపోయి పిల్లవాడు యథాస్థితిని పొందాడు. అంతటి ఉజ్వలమైనటువంటి ప్రకాశము ఆయన చుట్టూ ఆయన శిశువుగా ఉన్నప్పుడు తల్లిగారు దర్శనాన్ని పొందారు. ఇక ఆయన పుట్టుక చేత భక్తులు, భక్తి కలగాలి అంటే పరమేశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు అని తెలిస్తే కదూ భక్తి. పరమేశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు అని తెలియడానికి వాడేమైనా మన కంటికి కనపడేవాడా? మా అమ్మ కనపడినట్టు, మా నాన్నగారు కనపడినట్టు, నా అన్నదమ్ములు కనపడినట్టు, నా స్నేహితులు కనపడినట్టు, మా గురువుగారు కనపడ్డట్టు పరమేశ్వరుడు కనపడతాడా? కనపడని పరమేశ్వరుడితో అనుబంధం భక్తి ఎందుకు ఏర్పడతాయి? ఆయన చెప్పిన మాట వినాలని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన ఉన్నాడన్న నమ్మకము శాస్త్రముల వలన రూఢమైతే భక్తి ఏర్పడుతుంది, పెద్దల వలన వింటే ఏర్పడుతుంది. ఆ భక్తి కలిగిన వాడెవరో వాడు సహజముగ సుగుణములు కలిగినటువంటి వాడు అని పిలుస్తాం. ఎందుకు సుగుణములు ఏర్పడతాయి భక్తి ఉంటే? అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, సమస్త సుగుణములకు ఆలవాలము భక్తి ఒక్కటే. భక్తి ఒక్కదాని వల్లే సుగుణములు వస్తాయి తప్ప భక్తిని పక్కన పెట్టి మీరు ఎన్ని అంటించుకున్నా సుగుణాలు కాలేవు. ఎందుచేతనో తెలుసా? భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉన్నదనుకోండి, వాడొకడు ఉన్నాడు రా, రేపు పొద్దున్న శరీరం వదిలిపెట్టిన తర్వాత అడుగుతాడు నువ్వు ఎలా బతికావో నాకు తెలియదా అని అడుగుతాడు, కాబట్టి నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను. వాడొకడు ఉన్నాడు, వాడు చెప్పాడు ఈ శరీరాన్ని ఇందుకే వాడన్నాడు అందుకే వాడతాను. వాడొకడు ఉన్నాడు, వాడు నాకు ఐశ్వర్యం ఇచ్చినవాడు, నాది కాదు వినయంతో బతుకుతాడు. వాడొకడు ఉన్నాడు, వాడు ఈ ఊపిరి తీయించి విడిచిపెడుతున్నవాడు, నాదే ఉంది అహంకారాన్ని విడిచిపెడతాడు. ఒరే, వాడిలో ఉన్నది ఈశ్వరుడే, నాలో ఉన్నది ఈశ్వరుడే, నాలోని ఆకలికి నేనెంత బాధపడతానో వాడిలోని ఆకలికి వాడంత బాధపడతాడు. తాను తింటాడు నలుగురికి పెడతాడు. ఇప్పుడు గుణములన్నీ దేనివల్ల వచ్చాయి? భక్తి వల్ల వచ్చాయి. భక్తి విడిచిపెట్టి గుణాలు అంటించుకోండి, ఉండవు, ఊడిపోతాయి. భక్తి నుండి సమస్త సుగుణములు వస్తాయి, సమస్త సుగుణములు సౌశీల్యమవుతాయి. గుణము కర్మగా వ్యక్తమైతే సౌశీల్యమవుతుంది. లోపల సంస్కారముగా గుణం ఉందనుకోండి, దయా అన్న గుణం ఒకటి ఉంది లోపల. ఇప్పుడు ఆర్తితో ఒకడు కనపడ్డాడు, తటాలున వెళ్ళి ద్రవ్యం దేని కొరకో పెడుతున్నవాడు, తీసి కాస్త నాలుగు పళ్ళు లేకపోతే తినడానికి సంబారాలో కొని ఆర్తితో ఉన్నవాడికి ఇస్తాడు. లోపల దయ ఉంటే కదూ అసలు దానం అన్న కర్మగా వ్యక్తమైంది. లోపల అసలు గుణము లేని నాడు కర్మగా ఎలా వ్యక్తం అవుతుంది? లోపల గుణం ఏర్పడడానికి భక్తి కారణమై ఉంటుంది. ఈ భక్తి ఎంతో సాధన చేస్తే తప్ప రూఢమై అది బాగా ఊంచుకుని జీర్ణమై లోపల నిలబడదు. దాని నుండే సమస్తమైన సుగుణములు వస్తాయి. ఒకడు తనకన్నా తక్కువవాడు, ఈశ్వరావాడు అభ్యున్నతిని పొందాలి. ఒకడు తనకన్నా అధికుడు, ఈశ్వరా నువ్వు ఎంత అనుగ్రహించావో, ఎంత ఆయన నిన్ను సేవించాడో, భక్తి ఏర్పడుతుంది. భక్తి లేని నాడు తనకన్నా అధికుడిని చూస్తే అసూయ వస్తుంది, తనకన్నా కిందవాడిని చూస్తే అతిశయం వస్తుంది. దుర్గుణములు రావడానికి కారణం భక్తి లేకపోవడం, సుగుణములు ఏర్పడడానికి కారణం భక్తి కలగడం. భక్తి సహజ సిద్ధంగా చంటితనంలో ఎలా వస్తుంది? కారణజన్ముడైతే వస్తుంది. ఏ ప్రహ్లాదుడి వంటి వానికో ఏమీ లేకుండా చిన్నతనంలోనే భక్తి వచ్చేసింది అంటే అది కేవలం ఒక కారణజన్ముడు కాబట్టి వచ్చింది. భారతీతీర్థ మహాస్వామి వారికి కూడా చంటితనంలో భక్తి కలిగింది. ఎలా కలిగిందని మీరు చెప్పగలరు అని నన్ను అడుగుతారేమో. వారికి ఏమనిపించిందో చిన్నతనంలో శిశువుగా ఉన్నప్పుడు ఒకసారి రోదన మొదలుపెట్టారు. ఇక ఇంట్లో ఉన్నవాళ్ళు బంధువులు అందరూ వచ్చారు, ఉయ్యాల్లో పడుకోబెట్టారు, పాలు పట్టారు, ఎత్తుకున్నారు, కబుర్లు చెప్పారు, పాటలు పాడారు, ఏమి చేసినా ఆపల. పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అనంత లక్ష్మమ్మ గారికి ఆలోచన వచ్చింది, ఏమిటో పిల్లాడు ఇంత ఏడుస్తున్నాడు, ఏ గాలో ఏ ధూళో ఏమైనా తగిలిందో ఏమో, ఏ ఉగ్రగ్రహం సోకిందో, ఒక్కసారి ఈశ్వరాలయంలోకి వెళ్ళొస్తే పోతుందని ఆ పిల్లవాడిని ఎత్తుకుని శివాలయంలోకి వెళ్ళారు. శివాలయం ద్వారం దాటారంతే మాటలు సరిగా రానటువంటి పిల్లవాడు శంభో శివ శివ, శంభో శివ శివ, శంభో శివ శివ, శంభో శివ శివ అని ఉచ్చరిస్తూ ఏడు పాపేశారు. తల్లి చుట్టూ ఉన్నటువంటి బంధువులు తెల్లబోయి ఆయన్ని శివాలయంలోకి దర్శనం చేయించి తీసుకొచ్చారు. పరమ సంతోషంతో పెదవుల వెంట శంభో శివ శివ, శంభో శివ శివ నామం చెప్తూ పిల్లవాడు పడుకున్నాడు. వేరొక తార్కాణం, చిన్నతనంలో పిల్లవాడు బొద్దుగా పుష్టిగా అందంగా ఉండడంలో అందరూ ఎత్తుకుని తీసుకెడుతూ ఉండేవారు. ఒక రోజున ఎవరింటికన్నా వెళ్ళినా పిల్లవాడు తిరిగి వచ్చేస్తుండేవాడు. ఒకరోజు రాలేదు, చీకటి పడిపోయినా. అమ్మగారు అందరిళ్ళకి వెళ్ళారు, వెతికారు వెతికారు, చిట్ట చివర హనుమ దేవాలయం దగ్గరికి వెళ్ళారు. వెడితే ఓ చెట్టు కింద హనుమ దేవాలయం ముందు పడుకుని నిద్రపోతున్నారు ఆయన. అమ్మగారు వెళ్ళి లేపి, ఎరా నీకు బుద్ధి ఉందా, ఇక్కడికి వచ్చి పడుకున్నావు, నీ కోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా అన్నారు. వెంటనే పిల్లలు ఏం చేస్తారు, నిద్ర లేపితే ఏడుస్తారు. రెండు, అసలు గట్టిగా నోటితో దెబ్బలాడక్కర్లేదు, ఇంకా మాట అర్థం కాని వయసులో కూడా పిల్లల వంక కోపంగా చూస్తే మొహం ఇలా బిక్క మొహం పెట్టేస్తారు. అమ్మ నిద్దట్లో లేపి దెబ్బలాడితే అనుద్వేగకరం వాక్యం, ఆయన ఏమీ ఉద్వేగపడలేదు. అమ్మా దేవాలయ దర్శనానికి వచ్చానమ్మా, శంభో శివ శివ, శంభో శివ శివ అనుకుంటూ కూర్చున్నానమ్మా, నిద్ర వచ్చింది, ఇక్కడే పడుకున్నాను, అంత తప్ప నేనేమీ ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. తల్లిలా పిల్లవాడు మాట్లాడాడు, పిల్లవాడిలా తల్లి ప్రవర్తించింది. ఇది ఈ శౌచం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వైభవం ఆనాడు మొదలుపెట్టినటువంటి అనుద్వేగకర వాక్యం ఈనాటికి అంతే. ఇంతమంది ఎక్కడో అక్కడ ఎవరో ఒకరి మనసు బాధపడేటట్టు ఏదో ఒక అక్కర్లేని విషయాన్ని స్పృశిస్తాడు. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి ఆయన నోటి వెంట వచ్చేటటువంటి మాటని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తాం, కానీ వారు ఎక్కడా పాత్రికేయుల సమావేశాలు పెట్టరు, ఎప్పుడూ పాత్రికేయులతో మాట్లాడరు, భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తారు. మా కాకినాడ పట్టణంలో మాట్లాడుతూ అన్నారు, పాత్రికేయులు వెళ్ళిపోతున్నారు, నాకేం బెంగలేదు. ఎందుకు బెంగలేదంటే నా వలన వాళ్ళకి కావలసినవి ఉండవు, పాపం వాళ్ళు ఏం కూర్చుంటారు. నేను ఏదైనా సమస్యాత్మకమైనటువంటి విషయాలు కానీ వివాదాస్పదమైనటువంటి విషయాలు కానీ ప్రస్తావించడం నాకు అలవాటు లేదు. నేను చెప్పేది శాస్త్రం, భక్తి. అవి స్వామి దగ్గర దొరకవు వివాదాస్పదమైన విషయాలు అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోనివ్వండి, పర్వాలేదు, వినేవాళ్ళు వినండి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే ధోరణి. ఎక్కడికి వెళ్ళినా శాస్త్రం, భక్తి, చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం, పండితుల్ని చూస్తే పరవశించిపోవడం, 10 మందికి మంచి మార్గం చెప్పడం, వినా వారి మాటలలో తొందరపడినటువంటి మాట ఒక్కటి ఉండదు. మీకు నేను ఒక్క మాట మనవి చేస్తాను, ఎంత పరిణతితో ఉంటాయి వారి మాటలు అన్నదానికి మీకు నేను ఒక విషయాన్ని పరిచయం చేస్తాను. వారు ఆంధ్రదేశంలో ప్రవేశించిన తర్వాత మాటీవీ వారిని ఇంటర్వ్యూ చేసింది. మాటీవీ పనుపున ప్రఖ్యాత చలనచిత్ర నటులు లబ్ధప్రతిష్ఠుడు తనికెళ్ళ భరణి గారు ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేశారు. వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాలు దోషభూయిష్టంగా ప్రవర్తిస్తున్నాయి అన్నట్లుగా వారు ఒక ప్రశ్న వేశారు. అక్కడికి వెళితే అంత డబ్బుతో కూడుకున్న వ్యవహారమేను, ఏదో తోసేస్తున్నారు, ఏ పట్టించుకోవట్లేదు, అన్నింటికీ టిక్కెట్లు, అలా ఉండడం మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. తొందరపడి ఆయన ఏమనలేదు, ఒక్క క్షణం ఆలోచించి అన్నారు, పెద్ద పెద్ద వ్యవస్థలు నడవాలంటే డబ్బు ఉండాలి కదూ, అందుకు కదూ ఆర్జితం పెట్టారు. ఎక్కువ మంది దగ్గరగా వెళ్ళి దర్శనం చేయలేకపోతున్నారు, తోసేస్తున్నారని మీరు అంటున్నారు. వాళ్ళు కూడా చేయించాలని అనుకుంటారుగా దర్శనం, కానీ అక్కడ ఉన్న సమస్యలు ఏమున్నాయో అవి తెలుసుకోకుండా మనం తొందరపడి అనకూడదు కదూ. ఎంత పరిశీలనాత్మకంగా, ఎంత వివేకంతో, ఎంత నిండు మనస్సుతో ఆ మాట అన్నారో ఆలోచించండి. చాలామందికి తెలియదు, నేను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాను అనుకోకండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు చేయించడానికి, భక్తుల్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి అధికారులు ఎంత కష్టపడుతుంటారో, ఎంత ప్రయత్నం చేస్తుంటారో, ఎన్ని మాటలు పడినా సరే మేము ఇందులో తగిన ప్రయత్నం చేద్దామని అంతంత ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళు ఎంత పరిశ్రమ చేస్తుంటారో నాకు తెలుసు ప్రత్యక్షంగా. అంత పరిణతితో తొందరపడి ఒక్క మాట అనకుండా, ఇవాళ మనం ఎందరో స్వాముల్ని చూస్తున్నాం, ఉద్యమాలు, ధర్నాలు, తొందరపడి మాటలు, దేవస్థానాల్ని విమర్శలు. మరి భారతీ తీర్థ మహాస్వామి పుట్టుక నుంచి ఇప్పటి వరకు అదే ధోరణి, అనుద్వేగకరం వాక్యం. ఆ సౌశీల్యం ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే,